ഗുരുദേവോ മഹേശ്വര ഗുരു സാക്ഷാത് പരബ്രഹ്മ തസ്മൈ ശ്രീ ഗുരവേ നമ ശ്രീ സദ്ഗുരുക്ഷോ നമ ശ്രീ മാത്രേ നമ മഹാഭക്തായ നമ. ఇంతవరకు మనం ఎంతో మంది భక్తుల ద్వారా చాలా చక్కని విషయాలు నేర్చుకున్నాం. అందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అమ్మాయి సుశీల ఎంతో చక్కగా భగవద్ విషయాన్ని తాను ఏ విధంగా ఆకలించుకుందో అది మనందరికి చక్కగా వివరించింది. మా నా కూతురు, మా శిష్యురాలు, అందువల్ల చాలా సంతోషంగా ఉంది. మన అల్లుడి గారు జానకి రామశాస్త్రి గారు చెప్పినట్లు మహానవరాత్రులు ఉన్నారు కదా, దేవి నవరాత్రి ఉత్సవాల్లో మనం మహదానందాన్ని అనుభవిస్తూ అప్పుడే ఆ రోజులు గడిచిపోయినాయి. ఇన్ఫాక్ట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఎ సెకండ్ చాన్స్ సో సూన్ అన్నమాట. ఈ ఆరో రోజు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని, కామక్రోధ లోభ మోహ మదభాస్తర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గం, వీటి వల్లనే మనకు మళ్ళీ వీటికి మించినటువంటి శత్రువులు మరొకటి లేదు. ఎందుకంటే బాహ్యంగా ఉన్న శత్రువులు మనం గుర్తిస్తాం. ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆంతరంగిక శత్రు. ఇవి మనలో ఉన్నటువంటి గుణాల ద్వారానే అవి తయారవుతున్నాయి. ఆ గుణాలకి ఇవి సంతానం అన్నమాట. వీటిని, ఈ గుణాన్ని మనం నిర్జించుకోవటానికి మనకు జగన్మాత అనేక రూపాన్ని ధరించి ఎంతో మంది రాక్షసుల్ని సంహరిస్తున్నది అని మనం చెప్పుకుంటున్నాం. ఆ రాక్షసులు ఎవరు? మనలో ఉన్నటువంటి దుష్టశక్తులే ఆ రాక్షసులు అన్నమాట. ఆ దుష్టశక్తులను అమ్మ ఏ రకంగా సంహరిస్తున్నదో అలా మనం ఆ దుష్టశక్తుల్ని సంహరించుకోవటానికి నిరంతరమైనటువంటి సాధన చేయాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని సంహరించింది అంటున్నాం. ఆ జగజ్జన్యే మన గురుదేవుని రూపంలో ఆయన ఈ వేదిక రంగించి సింహగర్జన చేస్తూ రోజు నిత్యం మనకు చెప్తుండేవారన్నమాట. ఏదో ఆ రోజు ఆయన ప్రబోధం చేస్తూ ఉంటే అని చెప్పేది ఎవరికి వాళ్ళు, ఇది మాకే అన్వయిస్తున్నది, మాకే అన్వయిస్తున్నది అనుకుంటూ, ఆ స్వామి ఈరోజు మీరు నన్ను గురించా చెప్పింది ఆ మాట అన్నది అంటే, ఆయన ఏమనేవారంటే, ఆ వేదికను ఎక్కిన తర్వాత నాకు అంతా జగజ్జని స్వరూపంగానే గోచరిస్తుంది. ఆమె ఏం పడకమంటే ఆ గురుతారు, కానీ అక్కడ ఇక్కడ ఇంత ఎన్ని రూపాలున్నా నాకే రూపం కూడా కనపడదు అని చెప్పేవారన్నమాట. కానీ మనలో మాత్రం ఎవరికి వాళ్ళు ఏదో చెప్పేటప్పటికీ, ఓహో ఇది నేను చేసిన తప్పు కదా, ఇది నేను చేసుకోవడం కదా అనేవారు. మళ్ళా స్వామి లేవన్నమాట. అలా నేను చెప్పదలుచుకుంటే నాకేమిటి, పబ్లిక్ గా లేపే ఎవరికి వాళ్ళ విషయాలు, ఇది నువ్వు చేసావు కదా అని చెప్తాను అని నాకు ఇక్కడ ఏ రూపంలో గోచరించదు. గోచరించేదకంతా జగన్మాతయే. అలా వారు అందరినీ అలా జగన్మాత రూపంలో దర్శిస్తున్నారు. మన అమ్మ కూడా ఆయా జగన్మాత అందరినీ జగన్మాత రూపంలోనే దర్శిస్తున్నారు అన్నమాట. అందుచేతనే వారిని చూస్తుంటే మనకు మహదానం ఎందుకు కలుగుతుంది? వారు ఆనంద స్వరూపులు, ఆ జగన్ని సర్వదా సందర్శిస్తున్నారు కాబట్టి వారు ఆనందాన్ని మనకు పంచిపెడుతున్నారు. ఆ ఆనందాన్ని మనం జుర్రుకుంటున్నాము. రోజు మాకు అదే మనం కూర్చుంటుంటే స్వామి గారి ప్రమాదం గుర్తుకొస్తుంది. ఈ రోజు చక్కగా రేపు నేను కృష్ణతత్వాన్ని గురించి చెప్పబోతున్నాను, అందువల్ల చక్కగా మీరు బాగా ఇడ్లీ టిఫిన్ కాఫీ అన్ని బాగా తీసుకొని రండి అని మనల్ని ఊరిస్తున్నారు. చూస్తుండేవారు అన్నమాట. ఏ రోజు కాదు, ఇదిగో ఇదిగో మీరు అందుకోబోతున్నారని చూస్తుండేవారు. ఆ కృష్ణతత్వం అంటే ఆయనకు అంత ప్రేమ, ఎందుకంటే ఆనే ఆ కృష్ణ స్వరూపం. స్వామివారికి నేను శ్రీమంలో వాళ్ళ మొదటికి వెళ్ళి ఆ స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు, నా చికిత్స జరుగుతూ ఉన్నప్పుడు కూడా కొంచెం కొంచెం స్వస్థత చేకూరినప్పుడు అక్కడ ఆ భయంవరంలో తాబాయి గారి ఇంట్లో దొడ్లో బాత్రూమ్ ఉండేది. ఆ బాత్రూమ్ ముందు కూర్చుని స్వామివారు దంతధావనం చేసుకునేవారు అనమాట. అప్పుడు నేను అక్కడ కొత్తగా కొంచెం అది స్త్రీ చేసి ముగ్గులు పెట్టి అక్కడ చైర్ వేశాను అనమాట. స్వామి అక్కడ కూర్చుంటే మన చెల్లాయమ్మ గారు, అంటే చెల్లాయమ్మ గారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదేమో, మన ఫడే ఉన్నది కదా, ఫడే వాళ్ళ అమ్మమ్మ, ఆవిడ స్వామివారితో చాలా తరువుగా మాట్లాడేది. ఆమె వచ్చి స్వామివారితో, ఆ బాబు ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా కొంచెం స్వస్థత చేకూరింది కదా, తనకు కూడా వివాహం చేస్తే బాగుంటుంది, మీరే కదా చెంపక్కు సంబంధం గురించి చేశారు, అలాగే మన వేలమ్మకు చెంపక్కు మీరే కదా చేసింది, అలాగే ఈ అమ్మాయికి కూడా వివాహం చేయండి బాబు అన్నారు. అంటే బాబు అలా పలికించి చూసి, అమ్మా ఈ అమ్మాయి కోరుకునే వరుణ్ణి నేను తీసుకురాలేను అన్నారు. అంటే ఏమిటండి అలా అంటారు, ఏదో మంచి అబ్బాయిని చూసి చేయొచ్చుగా, ఏదో ఆకాశంలో వాళ్ళు సమాచారం మాట్లాడుతుండేవారండి, ఏమిటి ఆకాశంలో సన్నమామ కావాలని కోరుకుంటున్నదా అన్నారు. నాకేం బాధపడలేదు, నేనేం అనలేదు అనమాట, అసలు తెలియదు. అంటే అలా కాదమ్మా, ఆ అమ్మాయిట పెళ్లి చేసుకుంటే మురళీకృష్ణుని చేసుకోవాలని కలలు కంటున్నది అన్నారు. నాకు చాలా ఐ వాజ్ షాక్డ్ అనమాట, ఎందుకంటే నేను ఏ అసలు స్వామివారితో నేను చెప్పే సందర్భం రాలేదు, నేను వద్ద ఆ మాట కూడా అనలేదన్నమాట. అది కేవలం అది నా ఊహాలోకంలో నేను అనుకునేదే, ఇంట్లో కూడా ఎవరు చెప్పుడు అనేది కాదు. అంటే అలాగా నేను నాలో నేను ఊహించుకున్నాను, ఏం ప్రాబ్లం, నా మనసులో ఊహించుకున్నాను. ఎప్పుడైనా చెప్పుకుంటే సరదాగా మా ఫ్రెండ్స్ తో అంటే వాళ్ళు నవ్వుతుంటేవాడు, ఆ ఎవడో ఎవరికన్నా నెలలు పింఛన్ కట్టి చేతిలో బుల్లి ఇస్తే ఇది వాడు వెంటబోతుంది అంటుండేవాడు అనమాట. అంతేగాని ఎవరితో ఈ సందర్భంలో చెప్పలేదు, అసలు గురుదేవునితో చెప్పే సందర్భమే రాలేదు. సో నేను అలా చిత్రం చూస్తూ ఉంటే ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నాను అంటూ, అబ్బా అలాంటిది ఏది లేదు కదండి అన్నాను నేను. అంటే ఏమిటి ఏది లేదంటున్నావు, నీ మనసులో అలాంటి కోరిక లేదా అన్నారు అనమాట సీరియస్ గా. అంటే అది కేవలం నా మనసుకు మాత్రమే పరిమితమైందండి, నేనేమది ప్రాక్టికల్ గా అనుకోవటం లేదు, ఊహలో ఊరికే అలా ఊహించుకుంటానని అలా కలుస్తున్నాను అన్నాను. నేను అదే చెప్పాను, నేనేమి కొత్తగా వెళ్తే ఇప్పుడు నేనేం చెప్పలేదే, నీ మనసులో ఉన్న వాళ్ళని చెప్పాను. అరే బాబాయ్, అయితే అసలు మనసులో ఉన్న ఊహలను కూడా పట్టేస్తే ఇంకా మనకి ఎలాగా అసలు దాచుకోవటం కంటే ఇంకా ఏమీ ఉండదు కాబోలు అని ఇక ఎలాంటి ఆలోచనలు, ఎందుకంటే మనలో వచ్చే ఆలోచనలు అప్పుడు ఉన్న ఆలోచనలే కాదు రాబోయే ఆలోచనలు కూడా తెలిసినటువంటి వారు గురుదేవు అనమాట. అలా ఎవరి మనసులో అంతే మళ్ళా స్వామివారు ఎంతటి వినమ్రత అంటే మిగిలిన మహాత్ములు గురించి చెప్పడానికి వారితో నాకేమి పెద్ద పరిచయం లేదు కదా, ఉన్నటువంటి మన గురుదేవుల గురించే మనం చెప్పుకుంటే బాగుంటుంది. కానీ అంతటి సమర్థులయ్యండి కూడా మళ్ళా ఏమని చెప్పేవారు ఎప్పుడు, నాకేమీ తెలియదు, ఏదో మా అమ్మ ఏం చెప్తే మా అమ్మ ఏం పలికిస్తే అది నేను పలుకుతాను, అంతేగాని నేనేమి చదువుకోలేదు. మా అమ్మ శ్రవణేంద్రియం ఈ విశ్వమంతా విశాలమైంది, అందువల్ల అక్కడ పడే ప్రతి మాట ఆవిడకు వినిపిస్తుంటుంది కాబట్టి, ఒరే అబ్బాయి ఇదిరా అని చెప్తుంటే నేను చెప్తాను, కానీ నాకు మాత్రం ఏమి తెలియదు. మా అమ్మ నేత్రాలు ఈ విశ్వాసీతమైన కాబట్టి ఆమె చూసేటువంటి ఆ దృశ్యాన్ని నాకు చెప్తుంటే నేను చెప్తున్నాను, కానీ నాకేం తెలియదు. అంటే ఆ అమ్మకు ఆయనకు భేదం ఉన్నదా, అమ్మకు ఆయనకు భేదం లేదు, చూసేదంతా చెప్పి అంటే ఈ విషయంలో ఆయన చూడందంటూ లేదు, వారికి కనపడదంటూ లేదు, వారు వినందంటూ లేరు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఉన్నాము అంటే అది కేవలము ఆ స్వామి వారి అనుగ్రహం, తప్పితే మరి ఇంకేమి కాదు. వారి అనుగ్రహంతోనే మన ప్రతి క్షణము అనుక్షణం మన జీవితంలో గడుతున్నాం. అంతటి నిరాడంబరతో తర్వాత ఏదైనా ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఎవరితోనైనా చెప్తామంటే వారికి అసలు ఇష్టం ఉండేది కాదు. పైగా ఏమనేవారు, సూర్యభగవానుడికి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కావాలా, నువ్వు డివిడి వేసి టార్చ్ లైట్ వేసి సూర్యకాంతి ఇలా ఉంది అని చూపిస్తావా? అదే ఎందుకు, ఎవరితో చెప్పవలసిన ఏమిటి, ఆవశ్యకత ఏమిటి? ఎందుకంటే ఒకటి ఆ కొత్తలోనే మేము యాత్రలకు వెళ్ళినప్పుడు అరవిందాశ్రమంకు వెళ్ళాం. అరవిందాశ్రమంలో ఆ రోజు అక్కడ ఆ చక్రవర్తి గారు నరవారు చెప్తూ ఉంటే నేను కొత్తలో కదా ఆలోచించ నేను బాబుజీని గురించి స్వామివారిని గురించి ఆయనతో చాలాసేపు ఏదో ముట్టడించాలని కేసులో స్వామివారి పెద్దల గురించి చెప్తాను. వచ్చిన తర్వాత ఏమిటి నువ్వు ఆయనతో సీరియస్ గా ఉన్నారు స్వామి, ఏమిటి నువ్వు ఆయనతో మాట్లాడొచ్చావన్నారు. ఏమి లేదండి, అక్కడ ఆ అమ్మని గురించి అరవింద స్వామి గురించి చెప్పారు. ఆ సందర్భంలో నేను కూడా కొంచెం మిమ్మల్ని గురించి చెప్పాను. చాలా సీరియస్ గా ఉన్నారు, ఎవరు చెప్పమన్నారు నిన్ను నిన్ను అని చాలా సీరియస్ గా అబ్బాయి ఏం లేదండి అంటే ఉన్న ప్రతిఫలం చెప్పుకోవటం స్వామివారి, మా స్వామివారు కూడా చాలా ప్రతిఫలం ఇలాంటి వారండి అని చెప్తానంటే నువ్వు అనవసరమైన ప్రసన్నం చేయొద్దు అయిపోయి నీవు మా స్వామి వారు ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పడానికి అక్కడికి వెళ్ళింది అని చాలా సీరియస్ అయిపో అబ్బాయి. గురుగారు అంటే గురుదేవుని గురించి మనం చెప్పుకోవడానికి కూడా గురుదేవుని అనుగ్రహం లేనిదే ఒక్క మాట మనం అనకూడదు కాబోలు. అలాంటి అప్పుడు చెంపలు వేసుకుని స్వామి మీ అనుగ్రహం లేకుండా మిమ్మల్ని గురించి ప్రశంసించడం కూడా మాది తప్పే, అలా మనించండి మీద అలా చెయ్యను అని చెప్తాను. ఏదన్నా సందర్భం ఉండాలి, చెప్పమన్నప్పుడు చెప్పాలి, కాని మీ ఇష్టం వచ్చినట్టు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో డబ్బా ఇస్తా ఉన్నట్లు అను చెప్పడానికి మాత్రం వీల్లేదన్నాను. సరేనండి అంటే అనుకోని ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైనా ఎవరితో అయినా బయట వాళ్ళకు చెప్పాలి అంటే భయంగా ఉండేదండి, ఏమో ఏం చెప్తే ఏమో వస్తుందో అని. అలా అంతటి అంటే స్వామివారి ఎంతటి ప్రేమ ఎంతటి అనురాగము ఉండేదో అలాగే అంతటి శిక్షణ కూడా ఉండేదన్నమాట. ఆ శిక్షణ ఇటు ఆ ప్రేమ ఈ రెండు కలిపి రంగరించి అందుచేతనే ఆ స్వామివారి తత్వమును మనకు ఆ కృష్ణతత్వం అంటే స్వామివారి తత్వమే అనిపిస్తుంది. అలాగా ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఎన్ని అవలక్షణాలతో పాటు మనల్ని స్వీకరించాలి. ఎలాగా ఆనాడు ఆ గోపిక మాతలు ఎలాగైతే ఆయన ప్రేమతో స్వీకరించారు, అంతటికంటే అందులో మన అందరినీ ఆయన దరి చేసుకుని మనలో ఉన్నటువంటి ఏ అవలక్షణాలను ఆయన పక్కకొని చేస్తూ ఎందుకంటే వాటిని తీసివేయగల సమర్థత ఆ గురుదేవునికి ఒక్కరికే ఉంది. వాటిని సవరిస్తూ మనలో ఉన్నటువంటి ఆ శక్తిని ఉద్దీపనం చేయటానికని మనలో చక్కని క్రమశిక్షణను అలవాటు చేసి చక్కని శాసన మార్గంలో మీరు నడవాలి అని చెప్పకుండానే చెప్పేటటువంటి ఆ సమర్థత ఉంది కాబట్టినే ఆయన ఆ సమర్థ సద్గురు దేవులుగా ప్రకాశిస్తూ ఆ కృష్ణతత్వమే. కృష్ణతత్వం అంటే ఏమిటండి, కేవలము ప్రేమతత్వం, అనురాగము ప్రేమ. ఆయన ఎవరి నుంచి ఏమి ఆశించలేదు. ఎలాగైతే ఆ మురళిని ఆయన వాయించగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ వారంతర వారే ఆయన దరికి చేరేవారు. ఆయన ఏమి మీరు రండి అని ఎవరిని ప్రత్యేకంగా పిలవకుండానే అక్కడున్న గోపికలు గోపబాలు అందరూ ఆ మధురస్వరానికి ఆకర్షితులై ఆయన చెంత చేరేవారు అనమాట. ఆయన అలాగా అన్నిటి మహిమలను ఆ రకంగా ఆ కృష్ణావతారంలో ఎన్ని మహిమలను చూపించారో మనకు మన గురుదేవులు కూడా అన్ని మహిమలను చూపించారు. ఎంతో మంది విగత జీవి ఎంతో మంది ఎందుకు ప్రత్యక్ష ప్రమాణంగా ఇక్కడ నేనే ఉన్నానుగా వారు వీరు అని చెప్పలేక విగత జీవి అయిన దాన్ని మళ్ళా జీవితాన్ని ప్రసాదించారు. అనేక సందర్భాల్లో ఆ ఇలా జీవితాన్ని ప్రసాదించి మనల్ని అంటే ఇంకా ఇది ఈ విధంగా ఎంతో మందిని అనేక మందిని రక్షించి మన జీవిత మార్గంలో మనకు సరైన మలుపుకు తిప్పి మనని అసలైనటువంటి ఈ మోక్ష మార్గం అన్నారే ఈ రోడ్డు ఈ ఎలాంటి కుదుపులు లేకుండా. ఎందుకంటే తన బిడ్డను ఎక్కడ శ్రమ పడిపోతారో అని ఆయనకు ఎంతో కష్టం అన్నమాట. అందువల్ల ఆ పడే కష్టాలన్నీ స్వామివారు తానే పడతారంటారు అన్ని. ఎందుకంటే వారి జీవితంలో వారు ఏ సుఖాల్ని కోరుకోలేదు. ఆయన చెప్తుండేవారు, నేను ఆ వేసుకునేటువంటి ఆ వస్త్రాలకు అన్ని కిటికీలు వాకిళ్లు ఉండేవారు. ఎన్ని కిటికీలు ఉండేవో ఎన్ని వాకిళ్లు ఉండేవో మీకు తెలుసు. ఒకప్పుడు నేను కాళ్ళకు పాదరక్షలు లేకుండా ఇది వస్త్రం కట్టుకుని నడిచిన సందర్భాలు ఉన్నాయని చెప్తారన్నమాట. అలా ఎన్ని కష్టాలు వారు అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముందండి? వారు తలుచుకుంటే వారికి పాదరక్షలు ఏమిటి? ఏది కావాలంటే అది సృష్టించగల సమర్థత ఉంది కదా. అలాంటిది అలాంటివి ఎందుకు ఆయన అలా చేశారు అంటే అది జీవితంలో మనం ఎంత సింప్లిసిటీని అలవర్చుకోవాలో ఆ విధంగా మనం ఏ విధమైనటువంటి కష్టాలకైనా వాటికి ఎదురేది ఆ విధంగా అందరికీ ఆదర్శ మార్గంగా ఉండి మనందరి జీవితాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఏ విధమైనటువంటి ఒడుగుదుడుకులు లేకుండా అంత ఆనందంగా ఉండాలనేదైతేటువంటిది గురుదేవుల యొక్క ఆశయం అన్నమాట. ఆ ఆశయాన్ని అమలు చేయటానికే వారు నిరంతరము కృషి చేస్తున్నారు. వారు ఆ కేవలం అది ఎందుకంటే సాకారం అంటే సాకారానికి నిజంగానే ఎంతో ప్రయోజనం ఉంది. నిరాకారం అఫ్కోర్స్ ఆయనకి ఎటువంటి ఆకారం లేదు, కానీ మానవాళిని సంరక్షించడానికి భగవంతుడు ఒక ఆకారంలో వచ్చినప్పుడే మనము అలా ఊహించుకొని అవి ఇప్పుడు చూడండి గురుదేవులు అనగానే గురుదేవుడి రూపం మనకు మన మనసులో అక్కడ ప్రతిష్ఠింపబడుతున్నదా లేదా. అలాగే శ్రీరామచంద్రుడు అంటున్నావు వెళ్ళగానే వెంటనే మన మనసులో ఆ శ్రీరామచంద్రుడి రూపం శ్రీకృష్ణ స్వామి రూపం ఇది వీటికి డిఫరెన్స్ మనకు ఉంటుంది కదా. చేతిలో మురళి పెట్టుకుని చక్కగా ఆనందంగా పక్కన రాధమ్మతో ఉండి ఆయన అలా గంభీరంగా పక్కన ఇటు హనుమంతుడితో అటు సీతాలక్ష్మణులతో ఉన్నటువంటి ఆ రామచంద్ర స్వామి ఇలాంటి రూపాలు మన మనసులో మెదులుతూనే ఉంటాయి. రూపం ముందు వచ్చిన రూపానికంటే నామానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే నామస్మరణ ధన్యోపాయం అన్నారు. ఈ రూపం అంతరించినప్పటికీ రూపం శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ నామం అంటే మానవాళ్ళలో మామూలు మనుషుల్లో కొంతకాలం ఆ నామం ఉంటుంది, తర్వాత వారి వంశంలో వారు ఆ నామాన్ని గుర్తుపెట్టుకోవచ్చు మరిచిపోవచ్చు. కానీ భగవద్ విషయంలోనూ చరిత్రకారుల విషయంలోనే మనం ఆ చరిత్ర సృష్టించినటువంటి మన దేశాన్ని పాలించినటువంటి వారు దేశానికి సంబంధించినటువంటి ఎన్నో ఎన్ని సంవత్సరాల కిందట్టు పాలించిన వారందరి పేర్లు చరిత్రలో శాశ్వతంగా ఉన్నాయి కదా. అంతేకాకుండా మానవాళి అభ్యుదయానికి మానవాళిని సృష్టించినటువంటి ఆ దేవుడు అనేక రూపాలు ధరించి వచ్చినప్పుడు ఆ రూపం మాయవచ్చు, కానీ నామం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పటికీ ఆ రామనామాన్ని మనం తలుచుకుంటున్నామా లేదా, ఆ కృష్ణనామాన్ని మనం తలుచుకుంటున్నామా లేదా, ఆ గురునామాన్ని మనం తలుచుకుంటున్నామా లేదా, అన్నిటికంటే మనకు శాశ్వతమైనటువంటిది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏది? సద్గురునామం. సద్గురునామానికి మించినటువంటి మహత్తర నామం మరొకటి లేదు. అందువల్ల రూపం పోయినప్పుడు నామం మాత్రం మనకి ఎప్పటికీ అలా శాశ్వతంగా ఉంటుంది. ఆ నామం మనం స్ఫురించగానే వెంటనే రూపం కూడా మనం నేత్ర ముందు స్ఫురిస్తుంది. అంటే కొంతమంది మీరు చాలా మంది సద్గురుదేవుని చూసిన వారు ఉన్నారు, అందువల్ల మీకు వెంటనే రూపం స్ఫురిస్తుందేమో, మేము ఆయన్ని ఈ చర్మచక్షువులతో చూడలేదు కదా. చర్మచక్షువులతో మీరు చూడవలసిన లేదు. ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభుని శ్రీకృష్ణ ప్రభుని మనం ఈ చర్మచక్షువులతో చూసామా? కానీ ఎవరైనా ఒక రామచంద్ర ప్రభు పటం కృష్ణ స్వామి పటం తీసుకొచ్చి రామ కృష్ణ స్వామిని రామచంద్రుడు అని రామచంద్రుడు చూడండి కృష్ణస్వామి అని చెప్తే మనం వెంటనే అంటాం నో ఈ చిత్రం ఈయన శ్రీరామచంద్రుడు ఈయన శ్రీకృష్ణస్వామి అంటావా లేదా? అంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్ వాళ్ళని చూసామా ఈ చర్మ దృష్టితో? కాదు, ఆ రూపం అలా శాశ్వతంగా అలా ప్రతిష్ఠించబోయింది పడ్డది మానవాడి కోసం. దాంతో ఆ మనం ఆ రూపాన్ని తినగలి ఇది ఫలానా ఇది ఫలానా ఒక నరసింహస్వామి అని చెప్పి అక్కడ ఒక బక్క చిక్కిన బాబనాయని పెడితే ఆ నరసింహస్వామి అంటే మనం ఒప్పుకుంటావా? నరసింహస్వామి అంటే ఎంత భీకరంగా ఉండాలి, ఆయనే నరసింహస్వామి అంటే పైన నృసింహ రూపం ఉండాలి, కింద మానవ రూపం ఉండాలి, అంతేకాని ఇది నృసింహ రూపం కాదంటాం. అందుచేత మానవాళి రూపంలో మార్పులు చెందుతాయి, కానీ భగవంతుడు ఒక రూపాన్ని ధరించినట్టు వచ్చిన తర్వాత ఆ రూపం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. అది తరతరాలు మారనియండి, యుగ యుగాలు మారనియండి, ఎప్పటి త్రేతాయుగమండి, ఎప్పటి ద్వాపర యుగమండి. కానీ శ్రీరామచంద్రుడు ఇప్పుడు లేడా, శ్రీకృష్ణస్వామి ఇప్పుడు లేడా, అనేక ఎన్ని కలియుగాలే మారిపోవచ్చు. ఇన్ని కలియుగాలు మారిపోయిన తర్వాత అప్పుడు కూడా మన కాళీప్రసాద గురుదేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటారంటే మనం ఉండకపోవచ్చు. మానవాడు అప్పుడు ఓహో ఈయన కలియుగంలో అవతరించినటువంటి కలిప్రసాద దేవుడట అని వారంతా కూడా చెప్పుకుంటారన్నమాట. అందుచేత నామరూపాలు నశించేటువంటి భగవంతుడు అవతరించినటువంటి ఆయన తీసుకున్నటువంటి నామరూపాలు మాత్రం అలా శాశ్వతంగా ఉంటాయి. ఆ నామాన్నే మనం నిరంతరము స్మరించాలి. ఆ నామాన్ని స్మరిస్తే మనలో ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయండి, మనలో ఉన్నటువంటి విధ్వంసమైనటువంటి లక్షణాలన్నీ ఆ భవిష్యత్తుడు అనుకుని మద్దించే శక్తి ఆ గురుశక్తి, అదే మహిషాసుర మద్దని అనమాట. ఆ గురుశక్తికి మించిన శక్తి మరొకటి లేదు. అలాంటి సద్గురు శక్తియే ఇక్కడ ఈ కాళీవనంలో ఇలా అవతరించి ఆ సద్గురుదేవుడు మన అందరికీ ఆ జగన్మాత రూపంలో మన అందరినీ ఆనందపరిచి మనకు అదే ప్రతిరూపంగా ఇక్కడ మనకు ఆ కాళీచంద్ర చంద్రమాతాజీ రూపంలో మనకు ఈనాడు మన అమ్మ ఏమిటో ఆ పేరు పెట్టాలంటే నాకేమో తలపడతాను. అందుచేత అమ్మ అంటే అన్నిటికంటే ఆనందంగా ఉంటుందండి. అమ్మ అన్న మాట కంటే ఆనందమైన మాట ఇంకోటి ఉంటుంది కదా? ఎందుకంటే పుట్టిన బిడ్డ మొట్టమొదటి ఆ నేపథ్యం ఏంటండి, అమ్మ అని పిలుస్తాడు. అలాగే బాబు అది కూడా చాలా స్వీట్ అనమాట. బాబు రెండు అక్షరాలు చాలు మన, ఈ రెండు అక్షరాలు రెండు లేబియల్స్. లేబియల్స్ అంటే బాబు అనే రెండు పదాలకి రెండు పెదవులు చూడండి, పెదవులు కలిసిన పదాన్ని లేబియల్ అంటాం అనమాట ఇంగ్లీష్ లో. సో బాబు అంటానికి ఈ రెండు పదవులు రెండు అక్షరాలకి కలుస్తాయి. అంటే దిస్ వర్డ్ యు నో దిస్ లెటర్ ఇట్ ఎంటర్స్ ది మౌత్ ఇట్ డజంట్ కమ్ అవుట్. అంటే ఇది మన లోపలే ఉండిపోతుంది. బాబు అనండి ఎవరికి వాళ్ళు అనుకోండి, అనుకున్నప్పుడు శబ్దం ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది. అంటే నీ ఆ తత్వాన్ని మన లోపల ప్రవేశపెడుతుంది అనమాట. ఆత్మతత్వాన్ని మన లోపల ప్రవేశపెట్టి మనకు మహదానందాన్ని ప్రసాదిస్తున్నారు అనమాట. అందుకని వెరీ షార్ట్ అండ్ స్వీట్ నేమ్ విచ్ ఎవ్రీబడీ కెన్ అర్థం. బాబు అనే ప్రధాన అనగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇది అర్థం కఠినమైనటువంటి మాట కాదు కదా. అంత చాలా సరళమైనటువంటి మృదువైనటువంటి మధురమైనటువంటి ఆ పదాన్ని మనకు ప్రసాదించి ఈ బాబు స్మరణ చాలు, మీరు ఇంకేమి చేయలేకపోయినా మిమ్మల్ని సంస్కరిస్తాను, మిమ్మల్ని నా బిడ్డల్లాగా నా ఒడిలో పెట్టుకుని నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నా చక్కగా చేయండి అని నిరంతరము మీకు ఎలాంటి భయం లేదు, ఐ ఫియర్ ఐ ఫియర్ ఐ టేక్ యూ ఇంటూ మై హార్ట్ అని మనకు నిరంతరము ఆయన అలా ప్రేమతో ఆ కృష్ణస్వామి మనల్ని ఆదరిస్తున్నారు అనమాట. అందువల్ల అలాంటి ప్రేమమూర్తికి వారసులైనంత వరకు మనందరికీ ఇంతకంటే ఆనందమైనటువంటి విషయం ఇంకేముంటుందండి? ఇంతకంటే మనకింకా కావాల్సింది ఏమీ లేదు. ద బెస్ట్ వీ కెన్ గెట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ ఆల్రెడీ గాట్ అనమాట. ఇంకంతకంటే మనం ఇంకా కావాలి, ఈ కోరిక నాకు కావాలి అని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. అన్ని కోరికలను తీర్చేటువంటి స్వామి మన చెంతలుండగా మనకు కోరికలతో నిమిత్త మీద అన్ని ఆయనే అంత ఆ కల్పవల్లి, ఆయనే కామధేవు. ఆ కల్పవల్లిని ఆ కామధేవుని ఈ కల్పవల్లిని ఆశ్రయించున్నాం కాబట్టి మన జీవితాలు చ
ధన్యమైన ఇలాంటి ఆ మహత్తర అవకాశాన్ని మరొక మాట ప్రసాదించినట్టు నా ప్రేమమయ అయినటువంటి అమ్మకు నమస్కరిస్తూ మీ గురురూపంలో ప్రకాశించే మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాంజలి సమర్పిస్తూ జై గురుదేవ్. సద్గురు మహారాజ్ కి జై.